శ్రీమాత్రే నమః
శ్రీ
విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ శారదా చంద్రమౌళీశ్వరాభ్యాం నమః శ్రీ 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 జగద్గురు భారతీ తీర్థస్వామినే నమః నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవానుడైన దక్షిణామూర్తి యొక్క అవతారము జగద్గురు ఆదిశంకర భగవత్పాదుల వారు మనకు అనుగ్రహించినటువంటి శ్రీ దక్షిణామూర్తి స్తవం 5వ శ్లోకాన్ని చాలా మేరకు వ్యాఖ్యానించుకున్నాం, అంటే ఇంకా కొంతమేర మిగిలింది అని తెలుస్తున్నది. ఇది ఈ స్తవం ఎటువంటిది, ఏమిటి చెప్తున్నాడు అనేది మరొక్కసారి ఆలోచిస్తే ఇది వేదాంతమయమైనటువంటి స్తోత్రం. సాధారణంగా స్తోత్రానికి భక్తి మార్గమే భూమిగ్గా కలిగి ఉంటుంది. అలాంటిది ఈ స్తోత్రంలో జ్ఞాన మార్గంతో కూర్చి ఈయన అందించారు. మామూలు జ్ఞానమా, మొత్తం ఉపనిషత్తులన్నిటి నుంచి పిండి ఇందులో పెట్టి మనకు అందిస్తున్నారు. కనుక జ్ఞానభక్తి సమన్వయం ఎంత చక్కగా జరుగుతున్నదో మనం గమనిస్తూనే ఉన్నాం. దీనితో పాటు దీన్ని నిత్యం మననం చేయమన్నారు గురుగారు. ఈ మననం అనేది శ్రవణం తర్వాత చాలా ముఖ్యమైన సాధన. ఈ మననం వల్ల క్రమంగా నిధిధ్యాసనం ప్రాప్తించాలి మనం. అందుకు మననానికి యోగ్యమైనటువంటి వేదాంత విషయాన్నంతటినీ దీనిలో నిక్షిప్తం చేస్తున్నారు. నిరంతరం విచారణ చేయవలసినది ఇది. అందుకు ఇందులో తేల్చింది ఏమిటంటే నేనంటే ఏమిటో తేల్చుతూ ఉన్నారు. ఈ నేనంటే ఏమిటో తేల్చిన వాళ్ళని జగద్గురువులు అని అంటారు. అందుకే మనకి శంకరాచార్యుల తర్వాత అలా తేల్చిన మహానుభావులు రమణ మహర్షి. ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా నేనంటే ఏమిటి అనే మాట మీద చర్చ జరుగుతూ ఉంటుంది. మీరు దక్షిణామూర్తి స్తోత్రాన్ని బాగా చదువుకొని రమణుల గురించి కానీ చూస్తే అచ్చంగా ఇవే మాటలు మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇందులో ఆ నేను 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 అనే మాటకి అది ఎక్కడి నుంచి వచ్చిందో అటు వెళ్ళనేవారు ఆయన ఎప్పుడు కూడా. ఇక్కడ కూడా నిన్న చెప్పుకున్న శ్లోకంలో ముఖ్యమైన శబ్దం అదే. అది వివరంగా చెప్పుకోవడానికి వాళ్ళు దాచిపెట్టుకున్నాం. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః శ్రీ బాలాంధ జడోపమా స్వహమితి భ్రాంత భుషం వాదినః అహమితి భ్రాంత. అంటే నేను అని తెలుసుకోవడం, అసలు ఆత్మతత్వం తెలుసుకోవడానికి పెద్ద మనకు ముఖ్యమైన శబ్దం నేననేది. ఈ నేననేది ఎక్కడిది అని తెలుసుకోవడం మొదలు పెడితే ఆత్మతత్వం తెలుస్తుంది అని కదా నేను తెలుసుకో అని చెప్తున్నారు. అయితే నేను అనే మాట వేస్తే ఆ నేనును మనం ఎక్కడెక్కడ పెట్టామో చెప్తున్నారు. ఇక్కడ కొందరు దేహమే నేనంటారు, కొందరు ప్రాణములు నేనంటారు, కొందరు ఇంద్రియములు నేనంటారు, కొందరు బుద్ధియే నేనంటారు, కొందరు శూన్యమే నేనంటారు. కానీ వీళ్ళందరూ కూడా స్త్రీ బాలాంధ జడోపమా నిన్న ఏనుగు కథ చెప్పుకున్న గుడ్డి వాళ్ళ మాదిరిగానే నిర్ణయించలేని వారవుతున్నారు. సుమా ఈ రకమైన మాయాకల్పితంగా ఈ నేనుని దీని మీద దాని మీద ఆరోపించుకుంటూ ఉన్నారు. ఈ మాయంతా ఛేదింపబడాలి అంటే ఇన్నిటిని నేను అనుకునే మహావ్యామోహం దీన్ని సంహరింపజేసేవాడు ఆ దక్షిణామూర్తి. ఆయనే స్వాత్మస్వరూపుడు. అంటే ఈ నేనులన్నీ ఊదేస్తే ఎవడు మిగిలేడు, ఆయనే దక్షిణామూర్తి. ఇది ఊదడాంత తేలిక. ఆ ఊదడం గురించి ఇప్పుడు ప్రక్రియ మనకి వివరిస్తూ ఇప్పుడు ఆ నేను అనే విషయం గురించి మాట్లాడదాం. నేననేది ఏదో దానిని నేనంటున్నామా, నేనని దేనిని దేనితో అంటుకుంటున్నామో దానిని నేనంటున్నామా. ఒక మనిషి బాల్యం నుంచి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఒక వస్తువుతో బాగా అటాచ్మెంట్ పెట్టుకుంటే విడదీయలేని బంధం ఏర్పరచుకుంటే అదే నేను అనుకునే ప్రమాదం ఉంటుంది. ఒక స్తంభాన్ని గట్టిగా పట్టుకుని తర్వాత ఆ స్తంభం కూడా నేను అనుకోవడం ఎలాంటి అజ్ఞానము. మన నేను అనే భావం దేని మీద వాలుతోందో అది నేను అనుకుంటున్నాం మనం. నేననే భావం వాలుతున్నది అంటే అర్థం దేని వలన ఈ ఇంద్రియములన్నీ చేతనములు పొందుతున్నాయో దానిని నేననుకోవడం మానేసి ఆ చేతనత్వాన్ని పొందుతున్న ఇంద్రియాదుల్ని నేననుకుంటూ ఉండడం మహావ్యామోహం. ఆ మహావ్యామోహం సంపరింపజేసుకునే ప్రక్రియ మనకి అతి ముఖ్యమైనటువంటిది. అయితే ఇందులో మనం ఇక్కడ గమనించేటప్పుడు ఒక మాట స్థూలదేహం నేను కాదు అనేది కొంత తేలిపోయింది మనకి. ఎందుకంటే స్థూలం గురించి కొంత చక్కగా మనం అర్థం చేసుకోగలం. ఎందుకంటే దృష్టి ఎక్కువ స్థూలంగానే మనం చూస్తాం. ఇంకా సూక్ష్మం వైపు వెళుతూ వెళుతూ ఉంటే నిజానికి వెళ్ళదు మనస్సు. ఎందుకంటే నిద్ర వస్తుందన్నమాట, అది భయంకరమైన అవస్థ. ఇది మాట మాటికి ఇలా అంటున్నాను కాదు, దాని అవస్థ అది ఏం చేస్తామండి. కనుక దక్షిణామూర్తి తత్వం మాకు అంత ఎక్కలేదండి అంటే అర్థం ఆ మహావ్యామోహం అంత పేరుకుపోయిందనమాట. లేదా ఇది ఎక్కించుకోవాల్సిన అవసరం లేదన్న మాట ఏదో ఎక్కింది లోపలికి. ఎవరో చెప్పారు ఈ జపం చేస్తే చాలు, అది చేస్తే చాలు, ఇది అక్కర్లేదని. కనుక అదే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ అవి కూడా ఎప్పటికైనా ఇటు తీసుకెళ్ళడానికే పనికొస్తున్నాయి. అందుకు జాగ్రత్తగా ఏకాగ్రంగా వినవలసిన విషయం లేదు. ఎందుకంటే ఇక్కడ దేహ ప్రాణమపింద్రియాణ్యపి చలాం బుద్ధిం అంటే ఒకదానికంటే ఒకటి సూక్ష్మమైన విషయాలు ఇక్కడ చెప్తున్నారు. ఒకదానికంటే ఒకటి సూక్ష్మం. మనకు స్థూలం పట్టినంతగా సూక్ష్మం వెంటనే తెలియదు. స్థూలమైన దేహం గురించి చెప్తే అర్థమవుతుంది. ఎందుకంటే మనం దానితోనే ఉన్నాం, ఎవరినైనా ముందు చూసే దానితోనే. తర్వాత సూక్ష్మమైనది వాళ్ళు ఉన్నటువంటి ప్రాణం, అది అత్యంత సూక్ష్మమైనటువంటి, దీన్ని పట్టాలి మళ్ళీ. దానికంటే సూక్ష్మమైనటువంటిది మనస్సు. ఇది ఎంత సూక్ష్మమైనది అంటే ఆకాశం కంటే సూక్ష్మం ఇది. ఎందుకంటే ఆకాశం కూడా పంచభూత విషయకమే. ఆకాశమే అత్యంత సూక్ష్మం. ఆకాశాన్ని పట్టగలమా? అత్యంత సూక్ష్మం గనక ఆకాశాన్ని అవగతం చేసుకోలేక ఆకాశం పంచభూతాల్లో ఒకటి కాదు పొమ్మన్నారు కొంతమంది. వీళ్ళనే చార్వాకులు అని అన్నారు. చార్వాకుల దృష్టిలో నాలుగే భూతములు. ఆకాశం భూతం ఏంటయ్యా? శూన్యం అది. అందుకని భూతమే కాదన్నారు వాళ్ళు. అంటే అత్యంత సూక్ష్మం అవగానే దాన్ని తెలుసుకోలేని లక్షణం జడత్వం వల్ల, మాయ వల్ల మనకు ఆక్రమించుకుంటుంది. కనుక సూక్ష్మం మనకి ఎక్కరు. కానీ పరమాత్మ సూక్ష్మాతి సూక్ష్ముడు. ఆయన కావాలి అంటే మాత్రం సూక్ష్మాన్ని చూడగలిగేటటువంటి దృష్టి ఉండాలి మనకి. స్థూల దృష్టి వదిలితే కానీ దొరకడే. ఇప్పుడు నెమ్మదిగా దాటి 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 వచ్చాం. మనలో నిజానికి అత్యంత సూక్ష్మమైనది ఏంటో చెప్పండి. మనస్సు, అది అత్యంత సూక్ష్మమైనది. కానీ మనకు అది స్థూలంలా అనుకుంటాం. కారణం అది స్థూలంతో తన్మయించింది, భ్రమింపజేస్తుంది. కానీ మనస్సు ఎలా ఉన్నదో మీరు చెప్పండి. కొంచెం ఆలోచించండి, మీకే తెలిసిపోతుంది. మనస్సు ఇదమిత్తమని మనం నిర్ణయించలేము. అందుకు ఆ మనశ్శక్తి ఉందే, దీన్ని మనస్సు అని అంటున్నాం. కానీ అంతఃకరణ శక్తి అనుకోండి. దీని అంతటి బుద్ధి, అహంకారము, చిత్తము, మనస్సు, ఇదంతా ఒకే అంతఃకరణ. ఇది దీనిలో ప్రధానమైనది చిచ్చక్తి. ఈ చిచ్చక్తి అనేది ఆత్మ యొక్క అఖండ శక్తి. ఈ చిచ్చక్తి చేత మనం నడుస్తూ ఉన్నాం, కదులుతూ ఉన్నాం. ఈ అచేతనములన్నీ చైతన్యవంతమవుతున్నాయి పరమేశ్వరుని యొక్క, ఆత్మ యొక్క చిచ్చక్తి చేత. కానీ ఆ చిచ్చక్తి చేత మనం క్రమక్రమంగా ఇది ఇంతే అని పరిమితం చేసుకున్నాం. అప్పుడు అది మాయాశక్తిగా అయ్యి క్రమంగా ఇది ఇంతే అని. దీనివల్ల మన లోపల చిచ్చక్తి చేత స్ఫురించే నేను అనే భావం కూడా పరిమితమైపోయింది. ఈ పరిమితమైన ఆ నేను అనే భావం అత్యంత సూక్ష్మమైన మనస్సు వల్ల మనలో ప్రసరిస్తుంది. కనుక ఈ పరిమితమైన అహం అనే భావం ఈ అంతఃకరణలో ప్రతిఫలన చేసి దాని నుంచి మనస్సుగా వ్యాపించి ఇంద్రియముల ద్వారా బయట విషయాలన్నింటినీ తీసుకుని ఆ పరిధిలోనే చూస్తూ దాన్నే మనస్సులో నిరంతరం చేస్తూ ఉన్నది ఈ మనస్సు. ఈ అత్యంత సూక్ష్మమైన మనస్సు, దానికంటే సూక్ష్మమైనటువంటి తద్బుద్ధే పరసస్తు సహా అని కదా మనకి భగవద్గీత కృష్ణ పరమాత్మ చెప్పారు. తద్బుద్ధే పరతస్తు సహా, ఎంత చక్కగా ఆర్డర్ చెప్తాడండి పరమాత్మ యొక్క అడ్రస్సు. ఎంత క్లియర్గానే చెప్పాడు ఆయన. మనం పోల్చుకోవడం కష్టంగా నేను క్లియర్గానే చెప్పాడు ఆయన. ఎంత స్పష్టంగా చెప్తాడు, ఇంద్రియముల కంటే ఈ బుద్ధి అనేది, బుద్ధి కంటే సూక్ష్మమైన వాడాయినా అని వివరిస్తున్నాను. కానీ బుద్ధి కంటే అనేటువంటి మాటను మనం ఏమనుకుంటామంటే, ఈ బుద్ధిలో స్ఫురించే నేనే ఆత్మ అని చాలామంది పొరపడుతూ ఉంటారు. ఇక్కడ దాకా వచ్చి అక్కడ పొరపాటు పడుతుంటారు, లేదా ఇంకా వెళ్ళమంటే శూన్యంలోకి వెళ్ళిపోతారు, శూన్యవాదంలోకి దిగుతాం. కానీ ఇక్కడ శూన్యవాదం లేదు, అది చెప్పడానికే ఇక్కడ. అంటే ఈ మొత్తం స్తోత్రం అంతా నీలోకి ఫోకస్ చేస్తాం. బయట ప్రపంచం ఇదేం కాదు. ఎక్కడో ఒక లోకంలో దేవుణ్ణి కూర్చోబెట్టి ఆయన్ని భజన చేయడం, ఆయన చేసే కథలు, ఆయన చేసే లీలలు, ఇది చెప్పి రంజింపజేయడం ఒకటి, అదొక ప్రక్రియ. కానీ సర్వవ్యాపకమైనటువంటి ఆ మహా చైతన్యం నీలో ఉందని నీలోకి చూపించే ప్రక్రియ ఇక్కడ జరుగుతుంది. అతి దగ్గరగా నువ్వు అనుకునే ఏ ఈశ్వరుడు ఉన్నాడో వాడు ఎంత దగ్గరగా ఉన్నాడంటే, గట్టిగా మాట్లాడితే నువ్వే ఆయనే కూర్చున్నాడు లోపల, అది ఎలాగో చెప్తున్నాడు. కనుక ఇప్పుడు ఈ నేను అనే భావనే పరమాత్మ వల్ల కలుగుతున్నది అని. కనుక నేనును బాగా తెలుసుకుంటే పరమాత్మ తెలిసిపోతాడు. అంటే నేనే పరమాత్మ, నేనే పరమాత్మ అందులో సందేహం లేదు. అయితే ఏ నేను? ఇది ప్రశ్న. ఇద్దరు నేనులు ఉన్నారా? ఇద్దరు నేనులు ఉన్నారా? ఇక్కడ మనస్సు అనే దాని గురించి బాగా మనం ఆలోచించాలి. ఎందుకంటే ముందు మన గురించి ఆలోచిస్తేనే అసలు ఆయన గురించి తెలుసుకోగలం కదా. మనస్సు అనేది ఇది పెట్టే గొడవ వల్లే మనకి ఇన్ని భ్రమలు అన్నీ ఏర్పడుతున్నాయి. అయితే దీనికి మాత్రం భ్రమ చెందడం అనే చైతన్యం దేని వల్ల వచ్చింది? అసలు ఆయన వల్లే. అసలు ఆయన అంటూ ఉండడం వల్లే ఇవన్నీ కలుగుతూ ఉన్నాయి. భ్రమ చెందే చైతన్యమైనా దీనివల్లే. మనం ఉదయాన్నే నిద్రలేస్తాం, బోల్డ్ పనులు చేస్తాం, ఆ రోజు ఏదో చేయడానికి చేస్తాం. ఇదంతా ఎందుకయ్యా చేసామంటే, అసలు పొద్దున్నే నిద్ర లేవడం వల్లే కదా ఇది జరిగింది. పొద్దున్నే నిద్ర లేవడం వల్లే జరిగింది. నిద్ర ఎవరు లేపడు? సూర్యుడు. కనుక దోషమంతా ఆయందే. అంటే అంత అజ్ఞానం అండి. ఒక ఆయన అన్నట్ట తలనొప్పి ఎందుకు వస్తుంది అయ్యా అని, తలుండడం వల్ల అన్నట్ట. ఇది ఫస్ట్ రీజన్ అంట. కనుక అహం అనే భ్రాంతి కూడా ఎందువల్ల ఏర్పడిందంటే ఆత్మగాడి వల్ల అని మనం అనకూడదు. అది ఇక్కడ తలనుండడం వల్ల తలనొప్పి వచ్చింది అనడం దోషమా కాదా? ఆ తలతో చెయ్యరాంది ఏదో చేశాం, లేదా నోటితోనే ఏదో చేసాం, కానీ తలకు కొట్టింది, కానీ తల దోషం కాదు అది. అదేవిధంగా అక్కడ అసలు ఉనికి అయిన ఆత్మ యొక్క ప్రకాశం దీని యందు భాషించడం చేత అది ప్రతిబింబితమై, ఆ ప్రతిబింబితమైన చైతన్యం దేహాదులతో తన్మయమైపోయి, దేహంతో తన్మయమైపోయి, ప్రాణాదులతో తన్మయమైపోయి, అది చూసే నామరూపాలతో తన్మయమైపోయి, ఆ తన్మయమైపోయి తిరుగుతున్న నేనుగాడు కూడా ఉన్నాడు. దీనికి అతీతంగా దీనికి ఆ ప్రకాశాన్ని ఇచ్చినవాడు కూడా ఉన్నాడు. కానీ ఈ నేనుగాన్ని అక్కడ కలిపేస్తే అహం బ్రహ్మాస్మయ్యింది. కానీ మనం ఏంటి, అహం దేహోత్సవంలో తిరుగుతున్న అంతే తేడా. ఇది జాగ్రత్తగా పరిశీలిస్తే ఇద్దరు నేనులు మనకు కనబడుతున్నారు. ఇదేమిటండి, డబుల్ యాక్షన్ చేసి హీరోలాగా ఇద్దరు నేనులు అంటే ఉన్నారు, మరి ఏం చేస్తాం, ఇద్దరు నేనులు. అసలు నేను అర్థం కావాలంటే నకిలీ నేను కూడా బాగా అర్థం కావాలి. ఫాల్స్ సెల్ఫ్ అనమాట వీడు, ఈ నకిలీ నేను. వీడి గురించి కొంచెం ఆలోచిస్తే నిజానికి ముందు మనస్సు అంటే ఏమిటో తేల్చేసి వీడి గురించి అర్థం. ఇది తేల్చడం మహాకష్టం. మనస్సు అంటే ఏంటో చెప్పగలమా? చూడండి, మనస్సుని చెప్పాలి అంటే, ఒక వస్తువు స్వరూపం చెప్పాలంటే నిలకడగా అది ఉంటేనే చెప్పగలం. అలా పరిగెడుతున్న ట్రైన్ని అది ఎలా ఉందో చెప్పు అంటే అలా పరిగెడుతుంటే నేనే చెప్పగలను, ఆగాలి అంట. అలాగే బాగా తిరుగుతున్న బొంగరం దాని అసలు స్వరూపం చెప్పవయ్యా అంటే అది ఆగితే కదా దాని కలర్ ఏమిటో, దాని అసలు స్వరూపం ఏమిటో నేను చెప్తాను. కానీ ఇది ఆగదే, నిరంతరం తిరగడమే దీని పని. అయితే సూక్ష్మమైనది అందదు అని చెప్పడానికి అర్జునుడు ఒక మాట చెప్పాడు, మనస్సును కంట్రోల్ చేయి, కంట్రోల్ చేయి. అది చేస్తే కానీ, ఎందుకంటే నిలకడ అయితే కానీ తేలదండి. నిలకడ మీద తేరుతుంది, నిలకడ మీద తేరుతుంది అంట. నిజం నిలకడ మీద తేరుతుంది అని, నిజం నిలకడ మీద తేరుతుంది అనేది లోకంలో చెప్పే మాట, అది కాదు. నిజం అంటే అసలు సత్యం నిలకడ ఉంటేనే తేరుతుంది అని అర్థం. నిలకడ కలిగి ఉండాలి. కానీ మనకి ఎక్కడుంది, ఎవ్రీ టైం మోషన్ మోషన్ మోషన్, నిరంతర భ్రమణం 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 భ్రమణం. నిరంతర భ్రమణశీలత వల్ల మనకు సత్యం తెలియడం లేదు. కనుక ఈ భ్రమణశీలత ఒకటి, భ్రమణము లేని స్థితి ఒకటి, ఈ రెండు మనం బాగా అర్థం చేసుకుంటే ఈ మనస్సు అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటో అర్థమవుతుంది మనకి. మనస్సు అంటే ఏమిటో కాదు, నిరంతరం చలించే చైతన్యం పేరు మనస్సు. చలనం లేనిది, నిశ్చలమైనది ఆత్మ, అంతే తేడా. ఇది ఎలాగూ అంటే ఒక కొలను కానీ సముద్రం కానీ చూస్తే నిరంతరం అలలు సంచలిస్తూ ఉంటాయి. దానికి అలలివి సంచలనం, దీనిలో కారణం దానిలో వచ్చే స్పందన వల్ల ఇవి జరుగుతున్నాయి. ఆ జలమంటూ ఉండడం వల్లనే దానిలో ఈ స్పందన కలిగి వచ్చింది. అలాగ చిచ్చక్తి వల్ల మనలో ఏర్పడినటువంటి ఈ అహం అనేటటువంటి భావన వల్ల ఏర్పడిన చాంచల్యం ఏదేందో, ఈ చాంచల్యమే మనస్సు. మనస్సు అంటేనే చాంచల్యం. అందుకే ఇది వాయోరివ సుదుష్కరం అని మాట చెప్పాడు అర్జునుడు. ఎందుకంటే సూక్ష్మమైన వస్తువు కనుక పట్టడం మహాకష్టం. మనస్సును కంట్రోల్ చేసుకో, ఒక్క మాట చెప్పి వెళ్ళిపోయాడు ఒక ఆయన, చాలా బాగుంది. మనస్సును కంట్రోల్ చేసుకో, ఎంత సింపుల్ అండి చెప్పడం. అది చెప్పడం చాలా తేలిక, అంత సింపుల్. మొత్తం అంత ధర్మం కూడా దాని ఒక్క దాని మీద ఉంది. కనుక ధర్మములన్నీ చెప్పి, ఇన్ని ధర్మములకి ఫౌండేషన్ ఏంటో తెలుసా, ఇంద్రియ నిగ్రహ అన్నాడు. ఇంద్రియాలను నిగ్రహించాలంటే ముందు మనస్సును నిగ్రహించాలి కదా, దాన్ని నిగ్రహించడం మహాకష్టం. అందుకు మనో నిగ్రహం వాయువు సుదుష్కరం. ఎందుకంటే వాయువు మనం చూస్తున్న పృథ్వీ కంటే, దానికంటే సూక్ష్మమైన అగ్ని కంటే, ఆ దానికంటే సూక్ష్మమైన జలం కంటే, జలం కంటే సూక్ష్మమైన అగ్ని కంటే, అగ్ని కంటే సూక్ష్మమైన వాయువు కంటే సూక్ష్మం. కనుక సూక్ష్మమైన వాయువు దగ్గరికి వెళ్ళాడు. వాయువే నువ్వు పట్టగలవా? పృథివీని పట్టుకోగలవు, సాలిడ్ ఫార్మ్. జలం పృథ్వీ అంత గట్టిగా పట్టుకోలేకపోయినా ప్రయత్నించచ్చే దొన్నులోను వాటిలోను. అగ్ని కూడా పట్టడం కష్టం, కానీ దాని సాధనలు దానికి చేస్తే దాన్ని పట్టగలం. అగ్ని కంటే సూక్ష్మం వాయువు, దాన్ని పట్టగలవా? నేను పట్టానండి. ఏం పట్టావు? ఏం పట్టలేదు. కనుక వాయువుని మహాకష్టం పట్టడం. దానికంటే సూక్ష్మం ఆకాశం. మరి సూక్ష్మమైన వాయువునే మహాకష్టం. ఇంకా మనస్సు గురించి ఏమిటి, అది అర్థం కావడానికి వాయువు విశ్వ దుష్కరం అని అన్నాడు. అదైతే మనకు అర్థమవుతుంది. వాయువుని పట్టడమే అంత కష్టమైనప్పుడు మనస్సును పట్టడం ఇంకెంత కష్టం. కానీ ఆత్మ తెలియాలి అంటే మనో నిగ్రహం తప్ప మరొక మార్గం లేదు, 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 లేదు. అంతకు మించి మరో మార్గం లేదు. మనస్సు నిగ్రహించాల్సిందే, అది తప్ప లేదు. అందుకే ప్రత్యేకించి అన్ని యోగాలకి మధ్యలో గీతలో ద్వార్దేహిళి దీప న్యాయం కింద ఆత్మ సంయమ యోగం పెట్టాడు ఆయన. అక్కడ ధ్యానయోగం, అది అన్ని యోగాలకి ప్రధానం. అదే ధ్యానయోగం అంటే మరి ఏంటో కదా, ఆత్మ సంయమనం. అది నిలిపితే కదా అసలేంటో తెలుస్తుంది. ఆ కోనేరు యొక్క అసలు స్వభావం అలలు అనగిన తర్వాత అర్థమవుతుంది. నిరంతరం అనలే. కనుక మనస్సు అంటే ఏమిటి? ఆలోచనల పరంపర. ఇది ఇప్పుడు మనకు వచ్చాం. ఈ ఆలోచనల పరంపర ఎంత దగ్గరగా ఉందంటే మనస్సు నిజానికి పెద్ద భేదం లేదు, అలాగే ఉంది, అంత దగ్గరగా ఉంది. అయితే ఈ అలలకి ఆ కొలనికి ఎంత తేడావో ఈ మనస్సుకి ఆత్మకి అంతే తేడా ఉన్నది. ఎందుకంటే అసలు స్వరూపం తెలియనివట్లేదు ఈ మనస్సు. ఎందుకంటే ఆలోచన 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 ఆలోచన, దీనిని వృత్తి అని అంటారు వేదాంత పరిభాషలు. వృత్తి, వృత్తి అంటే వర్తనము అని అర్థం, వర్తించుట. దీన్ని ప్రవర్తన అని మనం అన్నాం. మన ఇంద్రియాలన్నింటికి వృత్తులు ఉన్నాయి. ఇంద్రియాలన్నీ వివిధములు ఎందు వర్తిస్తూ ఉంటే వివిధ విధములుగా వర్తిస్తున్నాయి. కానీ ఇంద్రియ వృత్తులు, ఇంద్రియ వృత్తులకు కూడా ఆధారం మనోవృత్తులు. ఇంద్రియ ద్వారా కదా మన ఆలోచన ఇవన్నీ చేస్తాం. కనుక ఆలోచనలు అలల 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 వలె వస్తూ ఉంటాయి. దీన్ని గట్టిగా ఆపమంటే నిద్ర వస్తుంది మనకి, ఇంకేం రాదు. అసలు మనస్సు గురించి చెప్తే ఎక్కద అసలు. ఏ వస్తువైన నీ వస్తువును కూడా బయట చెప్తే మనకి కానీ మనకు ఎక్కట్లేదు. అది వచ్చింది బాధ. ఎందుకంటే అంత బయటికి అంటుకుపోయాం మనం, అందువల్ల వస్తుంది. కనుక వీటన్నిటి దాటి అక్కడికి వెళ్ళాలంటే ఈ అలలతో కూడుకున్నటువంటి ఆ స్థితి ఏదిందో అలాంటిదయ్యా ఇది. కనుక చలనశీలమైనటువంటి ఏ లక్షణం ఉన్నదో ఆలోచన పరంపరలు. కనుక ఆలోచనకు ఎప్పుడైనా రెస్ట్ ఉందా? ఏదో ఒకటి ఏమో ఆలోచించకండి అంటాడు ఒకడు. ఆలోచిస్తే అనవసరంగా తలనొప్పి వస్తుంది, ఆలోచించకండి అని. నేనేం ఆలోచించలేదు ఏంటని అంటాడు అన్నవాడు. అడిగి చెప్పినవాడు మూర్ఖుడు, అన్నవాడు ఇంకా మూర్ఖుడు. ఆగదే, ఇది పనిచేస్తూనే ఉంటుంది. ఎందుకంటే దాని స్వభావమే చంచలం. దాన్ని ఆపమంటే ఎలా ఆగుతుంది? నిరంతర ఆలోచన, నిరంతర ఆలోచనల వల్ల దీనికి అసలు స్వరూపం వెళ్ళట్లేదు. కనుక మనం చిట్ట చివరికి నిరంతర వైబ్రేషన్స్ వైబ్రేషన్స్ అలల గురించి చెప్తే ఎలా ఉంటుంది? అందుకే నేను అనేవాడిని మనం చెప్పడం మొదలు పెడితే ఓహో మనస్సునే నేను అనుకునే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదం చేస్తే చాలామంది నేను అంతటా వ్యాపించి ఉన్నాను కదా అంటే అంతేనండి, మీలో నేను అంతలో ఒకటే పరమాత్మ అనుకుంటారు. ఒకటే పరమాత్మ అంటే ఈ దేహము నేనని ప్రాణము నేనని అనుకునేటటువంటి మనశ్చైతన్యం కాదు. దానివల్ల పొరపాటు పడే మన వాళ్ళు ఆ చెప్పిన సర్వాత్మ భావాన్ని సాంకరీ భావన కిందకి తీసుకొస్తున్నారు. ఆ పొరపాటు పడే, అందుకే మనస్సు కంటే సూక్ష్మమైనది, అంతఃకరణం కంటే సూక్ష్మమైనటువంటిది అని. అంటే ఇప్పుడు ఒకటి తేలిపోయింది మనకి, ఆత్మ ఒక్కటే అభౌతికము, మిగిలినవన్నీ భౌతికము. ఈ భౌతికములన్నిటినీ కూడా చేతనత్వం కలిగించేది అభౌతికమైనటువంటి పదార్థం. కానీ ఈ భౌతికములు ఏవి కూడా అది కాదు. అభౌతికమైన దానివల్లే ఇవన్నీ గోచరిస్తున్నాయి, కానీ ఇవేవి అది కాదు. కనుక మనస్సు కూడా భౌతికమే. ఎలాగో అంటే సూక్ష్మం కావచ్చు, కనిపించే ఈ అన్నమయాది శరీరముల కంటే సూక్ష్మం కావచ్చు, కానీ మనస్సు కూడా అన్నం వల్లే ఏర్పడుతుందని మనకు శాస్త్రం. అన్నమయం హి సోమ్య మనః అని చెప్పబడుతుంది. అన్నమయం హి సోమ్య మనః, మనం తినే అన్నంలో సూక్ష్మ భాగం మనస్సుగా మారుతుందిట. స్థూల భాగం మాలిన్యంగా వెళ్ళిపోతుంది, కొంత సూక్ష్మ భాగం శక్తిగా మారుతుంది, అత్యంత సూక్ష్మ భాగం మనస్సుగా మారుతుంది. అందుకే అన్నం విషయంలో మనకి లిమిటేషన్స్ పెట్టారు. ఎక్కడ పెడితే అక్కడ తినకూడదు, ఎలా పెడితే అలా తినకూడదు. అంటే ఏవి పెడితే ఆలోచనలు వస్తాయి, అది ప్రమాదం అన్నమాట. అన్నం వల్ల అత్యంత సూక్ష్మ భాగం అనేది మనశ్చైతన్యానికి కావలసిన సామగ్రిని తయారు చేస్తుంది. ఆ తయారు చేసినప్పుడు ఈ మనోరూప చైతన్యం వల్ల అది యాక్టివ్ అయి ఈ అన్నరూప సంస్కారం సంక్రమించడం చేత దానిలో పుట్టే బుద్ధులు ఇవన్నీ ప్రమాదములు అవుతాయి. అందుకే మనకు అన్న నియమం చాలా పెట్టారు. ఇన్ని అన్న నియమాలున్న దేశం ఇంకోటి ఉండదండి. అందుకే మన హైందవ మతాన్ని చాదస్త మతం అంటారు. అంతేకాదు హైందవ మతంలో మళ్ళీ ధర్మాన్ని బాగా అనుష్ఠించేటటువంటి వాడిని చాదస్తాడు అని అంటాం. ఎందుకంటే వాడికి శాస్త్రం ఎక్కువ తెలుసు, సైన్స్ ఎక్కువ తెలిస్తే చాదస్తం అంటాం. అంతే, ఎక్కడైతే నాగరికత బాగా అభివృద్ధి చెందుతుందో అక్కడ చాదస్తం బాగా ఉంటుంది. కనుక బాగా నాగరికమైన మతం హిందూ మతం కనుక దీనికి చాదస్తం ఎక్కువ. అందులోని సంప్రదాయాన్ని బాగా పాటించేవాడు ఇంకా గొప్ప నాగరికుడు, కనుక వీడికి చాదస్తం ఎక్కువ. మనం పాటించలేకపోతే పాటించేవాడిని చూసి నమస్కరిద్దాం, అంతేగాని ఆ పాటించడం తప్పనకూడదు. ఎందుకంటే మనలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏర్పడిపోయి ఆ వాడు చాదస్తురండి అని అనేస్తున్నాం. మనం పాటించలేక అనే మాట అది. ఎవడో కష్టపడి ఉదయం నుంచి వ్యాయామం చేస్తాడు, పచ్చి కూరగాయలు తింటూ బలంగా ఉంటూ ఉంటాడు, అది మనం చెయ్యలేక పొద్దున్నే నిద్ర లేవలేక నాలుగు అడుగులు వేయలేక వాడిది మరీ చాదస్తం అండి, అంత అక్కర్లేదులేండి అని అంటాం మనం. వీడు చెయ్యలేకపోతే వాడు చేస్తున్నందుకు ఎప్రిషియేట్ అయినా చేయాలి, ఆదర్శంగానైనా తీసుకోవాలి. కానీ ఆ చేసేవాడిని విమర్శిస్తే అది వచ్చింది ప్రారంభం మనకి. అందుకే మన దివ్యమైన నాగరికత నుంచి మనం దూరం అవడానికి కారణం ఈ బద్ధకం చేత అనుసరించడానికి ఏర్పడేటువంటి ఒక ఈ అజ్ఞానం చేత మనం వాటి నుంచి దూరం అయిపోయాం. ఇక్కడ ఎందుకంటే ఈ మాట ఇంత వచ్చింది, అన్నమయం హి సౌమ్య మనః అనేటువంటి శాస్త్రవచనం చెప్తున్నది మనకి. అన్నమయం ఈ మనస్సు కూడా. మరి ప్రాణము ఇది సూక్ష్మం కదా అంటే ఇది అబ్ధాతువు నుంచి ఏర్పడింది అని చాందోగ్యం మనకు చెప్తోంది. అంటే హైడ్రోజన్ అంటామే ఆ జలధాతువు నుంచి ఏర్పడినది ఇది. కనుక ప్రాణం చలనాత్మకం, మనస్సు ఆలోచనాత్మకం. చలనశీలమైనది ప్రాణం. అది ఎలాంటిది అంటే ఈ ప్రాణం ఇన్ని ఇంద్రియాలను సూత్రంలా తీసుకొస్తుంది. అంటే ఇంద్రియాలన్నీ పూసల్లాంటివి అనుకోండి, వాటిని ఒక దగ్గర ఆర్డర్లో పెట్టి వీటన్నిటికి లింక్ ఇచ్చేది ప్రాణం. ఆ ప్రాణం లింక్ వల్లే మనం కాళ్ళ నుంచి తల వరకు నేను అనుకోగలుగుతున్నాం మనం. ఆ చైతన్యం ఏకగా ప్రవహించడానికి కారణం ప్రాణం అనే లింకు. ఇందులో పూసలు భౌతికమే, దారము భౌతికమే. అందుకు ప్రాణము భౌతిక పదార్థమే, చిట్ట చివరికి మనస్సు భౌతిక పదార్థమే. మరి అభౌతికమేమిటి? భౌతికమైన దేనికైనా పుట్టడం, పెరగడం, పోవడం అనే లక్షణం ఉంటుంది. దీనికి ఆ లక్షణాన్ని ఇస్తూ ఆ లక్షణాలు లేనిది ఏదో అది అభౌతికం, అది ఆత్మ. కనుక వీటిలో ఏర్పడే సృష్టి స్థితులకి హేతువై తనకి సృష్టి స్థితులై లేనటువంటిది ఏదో అది ఆత్మతత్వం అని మనస్సు గురించి ఎంత చక్కగా చెప్పారండి. మరి మనస్సు యాక్టివేట్ అయింది దానివల్లే కదా. ఆత్మ ప్యాసివ్, మనస్సు యాక్టివ్. ఇది ఒక్కడ మనం తెలుసుకుంటే చాలు. అంటే చలనాత్మకమైతే మనస్సు, నిశ్చలమైతే ఆత్మ. నిశ్చలమైన దాన్ని ఆధారం చేసుకుని ఈ చలనం వచ్చింది. మనకి ఈ చలనమే పైన చూస్తున్నాం గనక తద్భ్రాంతిజన్యములన్నీ నేను 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 నేను. మనసు ఏది డిసైడ్ చేస్తుంది నేను అంటే ఒక్కడి బాగా ఇప్పుడు మనకు తెలిసిపోయింది. ఈ నేను గాన్ని ఇంకా అర్థం చేసుకోవడానికి మమతో లింకు పెట్టుకున్న అహంగాడొకడు, మమ లేని అహంగాడొకడు ఇద్దరున్నారు మనకి. మమ అంటే నాది అనేది. ఈ నాది అనేది ఏంతో లింకు పెట్టుకుంటున్నాడో వాడున్నాడే, వాడు ప్రమాదకారి. ఈ నాది అనే లింకు తెగిన వాడు ఎవడో, వాడు పరమాత్మ. కనుక అహం అనే దాన్ని ఇది అర్థం చేసుకోవాలి. దేహాదులతో తాదాత్మ్యం చెందిన వాడే ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఇది నాది అంటాడు. ఇది నాది, ఇది నాది, ఇది నాది అనడంలో ఒక్కొక్కటి ఆలోచిస్తుంటే ఈ నాది నాదన్న భావంలో నేను నేను అనే భావమే కనిపిస్తుంటుంది మనకి. అంటే నేను ప్రసరిస్తే కదండి నాదయ్యింది. నేను అనే భావం ఫలానా వస్తువు మీద ప్రసరిస్తేనే అది నాదవుతుంది. ఒక వస్తువు ఇక్కడ ఉంటే ఇది నాది అని ఎందుకయింది? ఆ నేననే దాన్ని దీని మీద మనం ఫోకస్ చేసుకుని ఇది నాది అని తెచ్చుకున్నాం. కనుక నాదిలో అండర్ కరెంట్ నేను. ఈ నాది అని నువ్వు ఇదేం దేన్ని అనుకుంటున్నావు అంటే దీన్ని అనుకుంటున్నానండి, దీన్ని అనుకుంటున్నానండి, దీన్ని అనుకుంటున్నానని బయట వస్తువులన్నీ చూపిస్తున్నా. చూపించి చక్కగా దీన్ని అనుకుంటున్నానండి అంటున్నావు అంటే దేహం కూడా. ఇంకా లోపలికి వేళ్ళు వెళ్ళవు కానీ వేళ్ళు వెళ్తే ఈ గుండె నాదండి, ఇదండి, ఇన్ని చూపిస్తాం మనం. అలా వెళుతూ ఈ మనస్సు నాదండి, ఈ ప్రాణం నాదండి, అక్కడి వరకు నాది నాదంటున్నా. అంటే ఇదం అని నువ్వు ఏదైతే చెప్తున్నావో అదన్నీ మమ కింద నువ్వు మార్చుతున్నావు. కానీ ఇదం ఇదం అని వేటినైతే చెప్తున్నావో అది నిజానికి నేను కాదు. ఇదం అని దేనిని చెప్పలేవు అది నువ్వు అని మనకు చక్కగా అందంగా అందించినటువంటి వారు విద్యారణ్యుల వారు. వేదాంత పంచదశలో అంత చక్కగా చెప్పారు. ఇక్కడ విద్యారణ్యుల వారిని కూడా స్మరించుకున్నాం. ఎందుకంటే మనం జ్ఞానం ఇంత గొప్ప జ్ఞానం అంటే అర్థం కానంత గొప్ప జ్ఞానం మనకిచ్చినటువంటి మహాత్ములు ఉన్నారు చూసారా. ఇలాంటి మహాత్ములు వాళ్ళ చరిత్ర మనం ఒక్కసారి తెలుసుకోవాలి. శంకరుల తర్వాత మళ్ళీ అవతరించిన శంకరులే విద్యారణ్యుల వారు. ఆయనే లేకపోతే మనకి ఇవేవీ లేవు. ఆయన ఎంత చేశాడో ఆ మహానుభావుడు. శంకరులు వేదాంతానికి భాష్యం రచిస్తే విద్యారణ్యుల వారు వేదానికి భాష్యం రచించారు. అంత మహానుభావుడు. పైగా శంకరుల కాలంలో భారతదేశంలోనే ఉత్పన్నమైనటువంటి విభిన్నమైనటువంటి అవైదిక నాస్తిక ధోరణులన్నీ చెలరేగేవి, వాటిని ఆయన చండాడేవి. కానీ విద్యారణ్యుల కాలంలో మనకు పైచోట నుంచి వచ్చి పడినటువంటి దుర్మార్గం కూడా ఉండేది. వీటన్నిటినీ ఎదుర్కోవడానికి కేవలం జ్ఞానమే కాకుండా తపస్సుని ఉపాసన్ని అర్చన శంకరుల వారే. శంకరుల వారు ఎంత ధారపోసారండి, మళ్ళీ విద్యారణ్యుల వారు అంత కృషి చేశారు ఆ మహానుభావుడు. కనుక అపర శంకరులు అదే దక్షిణామూర్తి కటాక్షం ఎలాంటిదంటే ఈ దేశం మీద ఆయనకి ఎప్పుడు దయ. అందుకే ఎప్పుడు జ్ఞానాన్ని ఇవ్వడానికి ఎవరినో ఒకరిని పంపిస్తూనే ఉంటాడు. అలా వచ్చిన వారు విద్యారణ్యుల వారు, శంకరుల తర్వాత మళ్ళీ వచ్చారు. అలాగా మనకి లభిస్తూనే ఉంటారు ఎప్పుడు. అందుకే ధైర్యంగా ఉండొచ్చు. ఆ ఋషుల అనుగ్రహం మనకి ఎప్పుడు ఉంది. ఈ ఋషులు ఆయన కదిలించగలరు, దక్షిణామూర్తినికి ఎవరు కదిలించలేరు. ఆయన కదిలితే వీళ్ళందరినీ పంపిస్తాడు. ఆయన వేదాంత పద్ధతిలో చెప్తున్నారు చూడండి, ఇదం రూపంతి యద్యావత్, యద్యావత్ ఇదం అని నువ్వు ఏ దేనిని ఎంతవరకు చెప్పగలవో తత్యక్తుం శక్యతేకిలం, దాన్ని అంతటి నువ్వు వదిలేయగలవు. ఎంత బాగా చెప్పారు. ఇదం అని నువ్వు దేనినైతే చెప్తున్నావో దానిని నువ్వు వదిలేయగలవు. ఇదం ఇది అన్నాను నేను, దీన్ని వదిలేయలేనా? వదిలేయగలను. వదిలేయలేనా? మోహం ఎక్కువైపోతే వదిలేయలేను. కానీ వదిలేయగలమని మనకీ తెలుసు. మనది ఎలాంటి తత్వం అంటే అభ్యాసం అండి. ఇది భయంకరమైనది. అభ్యాసం, అభ్యాసం అంటే నిరంతరం నిరంతర భావన, నిరంతర భావన, నిరంతర భావన, నిరంతర భావన చేస్తూ చేస్తుంటే అదే నేనేమో అనుకునేటంతగా కూరుకుపోతాం మనం. దానివల్లే కదా కోపం, తాపం, ఇత్యాదులన్నీ ఏర్పడుతున్నాయి. ఇదం భావన వల్లే అంత పట్టుకొస్తున్నాయి. ఇది మనం ఒక్కసారి ఆలోచిస్తే, ఒకడు వాచి కట్టుకుని రోజు ఉంటాడు, ఓ 10 రోజుల తర్వాత వాచి తీసి పెట్టేస్తే ఏదో మిస్ అయింది, సంథింగ్ ఇస్ మిస్సింగ్, ఏదో పోయిందే పోయిందే అని బయటది అంటుకుంటేనే అది లేకపోతే సంథింగ్ ఇస్ మిస్సింగ్ అనుకుంటున్నావే. ఈ మనస్సుగాడు ఉన్నాడే, వాడు నీతో పాటు పుట్టిన వాడు కాడు, వాడి నీతో పాటు జన్మలంతా తిరుగుతున్నాడు వాడు. అయితే ఈ శరీరంలోకి వచ్చేటప్పటికల్లా వీడి తెలివి ఏంటంటే, ఏ మాస్క్కు తగ్గట్టు ప్రవర్తిస్తూ ఉంటాడు. పులి మాస్క్ వేసుకుంటే పులిలా గాండ్రించడం, అలాగే గుర్రం మాస్క్ వేసుకుంటే గుర్రంలా శకలించడం అని చేస్తారు చూసారు తెలివితేటగాడు. అట్లాంటి గాడి మనస్సు వీడున్నాడే, గత జన్మల్లో నేను ఏ ఉపాధి ధరించానో ఆ ఉపాధికి అనుగుణంగా తన్మయమైపోయాడు వీడు. వీడు ఎట్లాంటి వాడంటే, మనం నీళ్లు చెట్లకి పోస్తున్నప్పుడు పాదులు తవ్వుతాం, ఆ పాదును గుండ్రంగా తవ్వితే ఈ నీళ్లు వెళ్ళి గుండ్రంగా స్ప్రెడ్ అయిపోతాయి, ఆ పాదుని నలుగు పలకలుగా తవ్వితే అది వెళ్ళి నాలుగు పలకలుగా సెట్ అయిపోతుంది. అప్పుడు నీరు సెట్ అయిందా?